Acá, aleluya. కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పురుగొల్పుకుందాం పిల్లరా. మనము ఆయన శరీరాన్ని సమీపించిన ప్రతిసారి కొన్ని విషయాలను మనం అర్థం చేసుకుంటున్నాం. ఆయన యొక్క గుణగణాలేంటి, ఆయన లక్షణాలేంటి? ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలామంది దేవుని పక్షమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలకు అలవాటు పడిపోయి ప్రసంగాలకు కూడా చక్కగా రెడీమేడ్ హాట్ ఇంకేమన్నా చెప్పాలంటే ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయి చక్కగా చచ్చుకొచ్చి ఆ గంట సేపు అరగంట సేపు ఆ మాట వినేసి హాయిగా వెళ్ళిపోవటం నేర్చుకున్నారు. ఇంకా ఇబ్బంది పడకుండా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో, మన మొబైల్స్లో, రకరకాల అప్లికేషన్స్లో ఆ మాటలు వినేయటం నేర్చుకున్నాం. కానీ దేవుని వాక్యమును చదువుతూ ఆ లోపల ఉన్న విషయాలను అర్థం చేసుకుంటూ వాటన్నిటినీ అనుసరించడానికి మనం ఏ విషయాలను నేర్చుకుంటున్నామో అనే విషయాలని మర్చిపోతున్న రోజులు ఇవి. అందుకనే మరొకసారి దేవుని ఏమై ఉన్నాడో అనే విషయాలను మనము నిబంధన కాలాలన్నిటిలోనూ పరిశీలించుకొని నిజంగా మనకు ఒక మంచి అభిప్రాయమైనటువంటి దేవుని సంగతులను పట్టుకోవటానికి మనం ఆ విషయాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము రోషము కలిగిన దేవుడు. చెప్పండి, మీ పక్క వాళ్ళకి చెప్పండి, మన దేవుడు రోషం కలిగిన వాడని. మామూలు పదాలు ఎన్ని పదాలన్నా రోషం అనేటప్పుడు ఫేస్ మారిపోద్ది, ఆ స్పెల్లింగ్ ఇట్ సెల్ఫ్ చేంజెస్. మిగిలిన ఎన్ని పదాలైనా వెతకండి, పరిశుద్ధుడు అనండి, ఎల్ శబ్దాయి అనండి కూడా మీకు అంత ఆ లోపల ఫెరోషియస్ స్పిరిట్ కనపడదు. కానీ రోషం అనగానే నీకు తెలియకుండానే నీ శరీరం పులకరించి ఆలయించిపోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఒక ఆయన అన్నాడు, ఈ భారతదేశం అంతా కూడా రోషంతో నిండిపోయి ఉంటారు అని. నిజమేమో తెలియదు, కానీ మరి దేవుని యొక్క రోషము ఎలా ఉంటుందో మనం ఆలోచించుకుంటే నిర్గమకాండము 34:14 చదువుకుందాం. నిర్గమకాండం 34, Exodus 34:14. నిర్గమకాండం 34:14 మనం చదివినట్లయితే ఆ రోషం గురించి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాము. ఎలానగా, వేరొక దేవునికి నమస్కారం చేయొద్దు, ఆయన నామం, హిజ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఏంటి, రోషము కలిగిన యెహోవా, ఆయన రోషము కలిగిన దేవుడు. ఆయనకున్నటువంటి బిరుదు ఒక మంచి లక్షణం. పరిశుద్ధ గ్రంథం మనకి నేర్పిస్తున్న మొదటి విషయం ఏంటంటే ఆయన నామము రోషము కలిగిన యెహోవా, ఆయన రోషము కలిగిన దేవుడు. మా దగ్గర ఒక స్నేహితుడు ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఉండేవాడు, అతని పేరు రోషన్. రోషన్ అనగానే నేను ఆ ఫేస్ చూడక మునిపే ఈడు ఒకడు ఉన్నాడరా మొత్తానికి మనలాగా రోషం కలిగినోడు ఉంటాడులే ఆఫీస్లో అనుకున్నా. ఆడు ఎంత కల్పరేట్ అంటే జిరాక్స్ తీసుకురారా అని అంటే రెండు జిరాక్స్లకు బదులు వేరే జిరాక్స్లు ఏవో తీసుకొచ్చేవాడు. ఏంటి ఈ తెచ్చావని అడిగితే బాగా తప్పు అయిపోయింది సార్, మళ్ళీ తెస్తానని వెళ్ళి 4 జిరాక్స్లకు బిల్లు తెచ్చేవాడు. ఉట్టిదే మొదటి రెండు తెచ్చినవి మావి కాదు, వేరే వాడు తెచ్చేసేవాడు, ఇవేవో తీయించాను సార్ ఆ కనపడంగానే అనేవాడు. అంత కల్పరేట్ అనమాట. ఆ తప్పుడు బిల్లులు పెట్టడం, డబ్బు సంపాదించడానికి ఎలాగా అనేదానికి తిడుతుంటే ఎప్పుడైనా నా కోపం వచ్చి తప్పు చేస్తున్నప్పుడు అది ప్రభుత్వ సొమ్ము కదా, అది అధికారి సొమ్ము కదా, మేము ఎలా దుర్వినియోగం చేస్తామని చెప్పి ఆడిని గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఆడు నాలుక చిన్నది పెద్దది ఇంకా పెద్దది తీసి లోపల పెడతా ఉండేవాడు. అసలు ఫీల్ అయ్యేవాడు కాదు. మా టైపిస్ట్ పాప పిలిచి అడిగేది, ఒరే రోషన్ నిన్న అంత మాటలు అన్న సార్ తిడుతున్నారు కదా, నీకు అసలు కనీసం ఏమనేదంటే ఊరికమ్మాయి అన్ని పట్టించుకుంటా వేటనేవాడు. పేరులో రోషం ఉంది, రోషన్ ఉన్నాడు, కానీ జీవితంలో అసలు రోషన్ లేదు. ఆ రోషన్ అనే పదానికి ఒకరోజు కూర్చోబెట్టడానికి అర్థం చెప్పా, ఒరే నీ తల్లి నీ తండ్రి నిన్ను ఎందుకు ఈ విషయంలో పెట్టుంటారు ఒకసారి ఆలోచించుకోరా, నీ లోపల ఆ రోషం. చాలామంది పేర్లతో కూడిన జీవితాలు ఉండకపోయినా నేను ప్రకటిస్తున్న ఆ యేసుకున్న ఒక గొప్ప శక్తి కలిగిన నామం ఏంటంటే ఆ తండ్రి నామము, ఆయన పేరే రోషం కలిగిన దేవుడు, ఆయన రోషం గలవాడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి విషయమో చూడండి, ఆయనకు నమస్కారము చెయ్యవద్దు. 14 వేరొక దేవునికి ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చెయ్యొద్దు, ఆయన నామము రోషం గల నామం. రోషం అంటే సాధారణంగా మనందరికీ కూడా చిన్నపిల్లలకి అది తెలియదు. ఏయ్ నీకు రోషం లేదని అంటే ఆడికి ఏం తెలుసు రోషం అంటే ఏంటో, నీకే చూస్తూ ఉంటాడు. మనకు కూడా తెలియదు పెద్దోళ్ళు, మనకు కూడా కొంతమందికి ఆ రోషాలు తెలియదు. ఒకవేళ నిజంగా సాత్వికుడు అయిపోయి ఆత్మ సంబంధం అయిపోయి దేవుని యొక్క రక్తముతోను పట్టబడి కడగబడి శుద్ధి చేయబడి శరీర సంబంధమైన బలహీనతలన్నిటినీ ఆ భావోద్వేగాలన్నిటినీ ఉద్రేకాలన్నిటినీ నువ్వు చంపేసుకుని నువ్వు కంప్లీట్గా సాధువు అయిపోతే నిజంగా నీకు రోషం ఉండదు. కానీ దేవుని పక్షమైనటువంటి రోషానికి ఒక డెఫినేషన్ చెప్పుకుందాం. అదేంటంటే సామర్థ్యము, నిర్ణయము, అవగాహన, ప్రణాళిక. నాలుగు మాటలు చెప్పాను నేను. మొదటండి సామర్థ్యం అంటే కెపాసిటీ, నెంబర్ టూ నిర్ణయము ద డెసిషన్ మేకింగ్, ఆ అవగాహన కంప్లీషన్, దానికి సంబంధించినటువంటి ప్రతి విషయం మీద పూర్తి స్థాయి అవగాహన, ఆయన మెచ్యూర్డ్ థాట్ దాని మీద ఉన్నట్టు. నెంబర్ ఫోర్ ప్లానింగ్, ప్రణాళిక. ఈ నాలుగు కలిగి ఏదైనా ఒక విషయాన్ని కానీ ఒక వస్తువుని కానీ ఒక రూపాన్ని కానీ చేసినప్పుడు ఈ నాలుగు ఉండాలి. ఈ నాలుగు లేకుండా నువ్వు ఏదైనా చేస్తే అది కాపీ రైట్స్, అది ఇంకెవరితో నువ్వు కాపీ కొట్టేసినట్టే. కాపీ కొట్టకుండా ఉండేవి ఏంటి? సామర్థ్యము, నిర్ణయము, అవగాహన, ప్రణాళిక. ఈ నాలుగు కలిగి ఎవరైనా దేనైనా తయారు చేసినట్లయితే దానిని లేక సృజించిన దాని గురించి కానీ మాట్లాడినప్పుడు దానిని ఆజ్ఞాపించగలిగిన అధికారం ఎవరికైతే ఉంటుందో ఆ అధికారాన్ని రోషం అంటారు. ఉదాహరణకి మీకు అర్థం కావటానికి, ఒక సహోదరి ములక్కాడు కూర వండుదాం అనుకుంది. ఇప్పుడు సామర్థ్యం ఉందా లేదా చూసుకోవాలి, నేను వండగలనా లేదా. రైట్, వండగలను అనుకుంది, తెచ్చుకుంది, శుభ్రం చేసుకుంది, ముక్కలు కోసుకుంది, దగ్గర పెట్టుకుంది. నెక్స్ట్ ఒక నిర్ణయం, నేను వండాలి అనుకున్నది ఒక నిర్ణయం. ఇప్పుడు సామర్థ్యాన్ని చూసుకుంది. ఇప్పుడు అవగాహన ఏంటి? వండడానికి కావలసినటువంటి పదార్థాలు ఏంటి, వాటిని ఎప్పుడు ఏది కలపాలి, ఏం చేయాలి అనేది అవగాహన. ప్రణాళిక ఏంటి? ఏ టైంలో వండితే ఎంత టైం పడుతుంది, అంత టైంలో మనం వాటిని మిగిలినవి సమకూర్చుకోగలమా చేయడం అనేది. ఇప్పుడు నువ్వు కూర వండేసావు, తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేసావు. ఇప్పుడు నేను ఏమైనా కూర గురించి కామెంట్ చేస్తే ఫస్ట్ సీరియస్ అయ్యేది ఎవరు? నువ్వు సృష్టికర్తవు కాబట్టి దాని మీద అధికారం నీకుంది కాబట్టి చెయ్యటానికి పడిన కష్టం నీకు తెలుసు కాబట్టి చెయ్యటానికి ఉన్న ఆలోచన అవగాహన అంతా నువ్వు ఒక నిర్ణయం కలిగి ఉన్నావు కాబట్టి ఆ ప్రణాళిక విషయంలో మేమెవరమీ నీ దానిలో కలవలేదు కాబట్టి ఏమైనా తేడా చేస్తే తప్పని నిన్ను కామెంట్ చేసినా దానిని మేము ఇంకేదో సరి చేయడానికి ప్రయత్నం చేసినా ఖచ్చితంగా మీరు మా మీద ఇరుసుకు పడిపోతారు. ఎందుకు? రోషం నీలో ఉంది. నేను తయారు చేసిన దాని గురించి నువ్వెవడవి దాన్ని కామెంట్ చేయడానికి, నువ్వెవడవి దాన్ని మార్చడానికి, నువ్వెవరు దాని విషయంలో నువ్వు ఇంకొక ఆలోచన చేయడానికి, ఇది న్యాయసమ్మతమైన రోషం. నీ దేవుడు కూడా అంతే. ఆయన ఒక మానవుని యొక్క నిర్మాణము, ఒక జీవితము యొక్క ఆలోచన, ఒక కుటుంబం యొక్క ప్రణాళిక, ఒక వ్యవస్థ గురించినటువంటి అవగాహన, రాబోతున్న తరతరాల మధ్య ఉన్నటువంటి కోటాను కోట్ల జనముల కొరకైనటువంటి ఒక సంపూర్ణ ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు. ఆయన ఆలోచన లేకుండా ఏది చేయలేడు. ఆయనకు ఆలోచన చెప్పగలిగిన వాడు పుట్టలేదు. కాబట్టి అంత నిర్ణయాత్మకమైనటువంటి పరిపూర్ణత కలిగిన దేవాతి దేవుడు, మరి ఆయన సృష్టి మీద ఆయనకు అధికారం ఉందా లేదా? ఆయన సృష్టించిన దాని మీద ఉంది, సృష్టి మీద ఉంది. కాబట్టి ఆయన రోషము అది ఆమోదయోగ్యమైనది. అంత రోషం కలిగిన దేవుడు. ఎందుకు ఆ రోషాన్ని ప్రతిసారి మనకు హెచ్చరిక చేశాడో చూద్దాం. 20వ అధ్యాయము నిర్గమకాండ 3వ వచనం, ఎక్సడస్ 20:3, 20వ అధ్యాయము 3వ వచనం. నేను తప్ప, ఏం మాట అండి ఇది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకు ఆ మాట చెప్పాడో తెలుసా? ఆ పై వచనాలు చదివితే అర్థమవుద్ది. 2వ వచనం, నీ దేవుడైన యెహోవాను నేనే, నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆ వచనాల దగ్గర ఆయన నేనే అనే పదం చెప్పేటప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, గాడ్ ప్రతిసారి కూడా ఆ సెల్ఫ్ కలిగి ఉన్నాడు, ఎప్పుడు కూడా నేనే అంటాడు, ఆయనే ఎక్కువ చేసుకుంటూ అంటాడు. ఎందుకు అని చాలామంది యేసు ప్రభువు గురించినటువంటి విషయాలు అవగాహన వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్న వేస్తూ ఉంటారు, మీ దేవుడు మరీనండి జెలస్ గాడ్ అంటాడు, ఎప్పుడు ఇలా అంటాడు అలా అంటాడు అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. నిజమే, వారు మాట్లాడిన దానిలో న్యాయం ఉండొచ్చు, కానీ అర్థం అవ్వకపోవడం వల్ల ఆ పనికిమాలిన మాటలు వస్తూ ఉంటాయి. వాస్తవం ఏంటంటే ఆయన చెప్పాడు కదా అక్కడ, నేను తీసుకొచ్చాను, నేను విడిపించాను, నేను బయటికి తీసుకొచ్చాను, కాబట్టి మీ మీద పూర్తి అధికారం ఎవరికి? అందులో ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? దాస్యములో నుంచి, బంధకాలలో నుంచి, విపరీతమైనటువంటి నొప్పులలో నుంచి, నిట్టూర్పులలో నుంచి, కష్టాలలో నుంచి, కొన్ని వందల సంవత్సరాల బానిసత్వంలో నుంచి, కొన్ని తరాలు నాశనమైపోతున్న ప్రదేశంలో నుంచి బయటికి తీసుకొస్తే అధికారం మరి ఎవరికి ఇవ్వాలి? ఆయనకి ఇవ్వాలి. ఇప్పుడు అర్థమవుతుందా? ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక వ్యక్తి యొక్క సంపూర్ణమైన అధికారం కింద పనిచేసినప్పుడు ఆ వ్యక్తులకు ఇచ్చే సముచితమైన గౌరవం ఎలా ఉంటుందో తెలుసా? మన భారతదేశంలో కరెన్సీ అన్నిటి మీద ఉండేటువంటి నోటు మీద ఒక నాయకుడు ఉన్నాడు. ఎవరు? ఎందుకు మహాత్మా గాంధీ గారి బొమ్మ వేయాలి? ఈ మధ్యకాలంలో అంబేద్కర్ గారు బొమ్మ వేయండి, నెహ్రూ బొమ్మ వేయండి, లేదా నా బొమ్మ కూడా వేయండి, నేను డబ్బులు ఇస్తానన్న వాళ్ళు ఉన్నారు. ఈ బొమ్మలు వేసినవి ఎందుకనంటే ప్రపంచము యొక్క విడుదల పొందటానికి దా బానిసత్వములో నుంచి ఆ బ్రిటిష్ కబంధ హస్తాలలో నుంచి ఆ పరిపాలనలో నుంచి పరాయి వారి పరిపాలన నుంచి స్వతంత్ర పరిపాలనకు ఏ నాయకుడైతే ముందుకొచ్చి నిలబెడతాడో ఆ నాయకుని యొక్క ప్రణాళిక క్రింద ఆ రోషము కింద ఆయన నాయకత్వం కింద జరిగిన దానికి ఇచ్చిన సముచిత గౌరవము మేము ప్రతి దినము మేము స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోగలుగుతున్నామంటే మారకం చేయగలుగుతున్నామంటే వస్తు మార్పిడి చేయగలుగుతున్నామంటే ఆనందించగలుగుతున్నామంటే ఆ నాయకుని యొక్క ప్రయాస అనే దానికి అమెరికా వారు అబ్రహాం లింకన్ గారు బొమ్మ వేసుకుంటే మన వారు గాంధీ బొమ్మ వేసుకున్నారు, ఆఫ్రికా వాళ్ళు నెల్సన్ మండేలా బొమ్మ వేస్తారు, బ్రిటన్లో రాణి క్వీన్ ఎలిజబెత్ బొమ్మ వేస్తారు. ఎందుకు ఈ దేశాలు సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ మొదటి ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మ ఉంటుంది. కరెన్సీ అంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి, నోట్ల మీద బొమ్మలు ఎవడవి అన్నది పోటీ కాదు, ఎవరి నాయకత్వం కింద అయితే మనము ఆ కింద నడిచామో నేనే ఆయనే అని చెప్పటానికి మనమిచ్చిన గౌరవం. మరి దేవుడు అలాంటి బంధకాలలో ఉన్నటువంటి ఐగుప్తు ప్రజలలో వారందరినీ బయటికి తీసుకొచ్చినప్పుడు దేవుడు నేనే అని చెప్పడంలో మరి అర్థముందా లేదా? ఎవడూ విమోచించలేని పరిస్థితుల మధ్య, ఏ దేవుడు కనబడని పరిస్థితుల మధ్య, ఏ దేవుడు మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితుల మధ్య, అప్పటికే వేలాది దేవుళ్ళుగా బొమ్మలు పెట్టుకుని నడుస్తున్నటువంటి చరిత్రలు నడుస్తున్న సమాజంలో యేసు ఆ లెక్క దేవుడు ఆ ప్రణాళికను బయటికి తీసుకురావటం మనం చూస్తున్నాం. అందువల్ల ఆ నేనే ఆ నేను తప్ప అనేటువంటి విషయానికి ఆయనకు అధికారం ఉంది. ద్వితీయ ఉపదేశకాండం 4:24 చూద్దాం. డ్యూట్రానమీ చాప్టర్ 4:24 ద్వితీయోపదేశకాండం 4:24 ఆయన ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము కలిగిన దేవుడును అయ్యున్నాడు. దేవుడికి రెండో లక్షణం యాడ్ చేశారు ఇక్కడ. దేవుడికి ఏముంది? దహించు అగ్ని మరియు రోషము కలిగిన వాడు. దహించు అగ్ని గురించి నేను మరొకసారి మాట్లాడతాను, ఎందుకంటే ఆయన ఎలాంటి పరిస్థితుల మధ్య ఈ వచనాన్ని ఎలా చేశాడనేది ఒక వచనం తర్వాత చెప్తాను. అయితే రోషము కలిగిన దేవుడు ఎలాంటి వాడై ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉంటాడు, ఎలాంటి పరిస్థితుల్లో నిజమైన రోషం కలిగిన దేవుడు ఆయన ఆయన కింద మనం ఉన్నామనే విషయం నీకు నాకు అర్థమయ్యి ఆయన కింద మనం లోబడతాం. ఒకసారి ఆలోచించుకోండి, మాకు ఒక యజమాని గారు ఉండేవాడు. ఆ యజమాని చాలా మూర్ఖుడు. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎంత మూర్ఖుడు అంటే మరి మనుషులను ఆల్మోస్ట్ చెరుకు రసం తీసే బండి కింద ఆ చక్రాల కింద పెడితే పిప్పి ఎలా తీయాలో ఆయనకి తెలుసు. ఆ పిప్పు అంటే ఎలా తీస్తారు చూసారా? రెండుసార్లు తీసి వదిలేస్తారా? ఇంకా ఇప్పట్లో మిషన్లు వచ్చినాయి, అప్పుడైతే ఎక్కిసేవారు, ఎక్కి దాన్ని తొక్కేవారు అనమాట. ఎక్కి దాన్ని అంత తుక్కు మడతలు పెట్టి పెడుతూ ఉంటే అక్కడ కనుక దానిలో పౌడర్ వస్తుంది, ఇంకేం రాదురా అని అంటే 4 చుక్కలు వస్తాయి కదా సార్ అనేవాడు. ఆ 4 చుక్కలు అలా పిప్పు చేసేవాడండి. ఆఫీసులో ఉదయకాలం సరిగ్గా 8:29:30 అయ్యేటప్పటికి మా ఆఫీస్ ల్యాండ్లైన్ ఫోన్కి ఫోన్ వచ్చింది. ఎలా చేసేవాడో తెలియదు కానీ మొత్తం స్టేట్లో ఉన్న 22 ఆఫీసులలో గొడవ పెట్టేసేవాడు. ఈడు 1 నిమిషం తక్కువ ఆ సెకండ్కి ఎలా ఈడ అన్ని అందరు ల్యాండ్లైన్ ఆఫీసులు ఫోన్ చేస్తున్నాడు. మొబైల్స్ ఉన్నాయి, మా మొబైల్స్ చేసేవాడు కాదు. ఎందుకు? ఆ టైంకి మేము ఎక్కడ ఉండాలి? ఆఫీసులో ఉండాలి. ఆ నిమిషానికి ఆఫీసులో ఉండాలంటే మేము ఎంత ముందు వచ్చి ఉండాలి? అదే అడుబుర్ర. సరిగ్గా ఆఫీస్ క్లోజ్ చేసేటప్పటికి మేము ఇంకా వెళ్ళిపోదాం అనుకుని పవర్ తక్కువ 7:08 ఒక్కొక్కసారి టైంను బట్టి క్లోజ్ చేసేస్తాము, ఇంక వెళ్ళిపోదాం అమ్మయ్య అనుకునేటప్పుడు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేసి ఇప్పుడు డేటా అడిగేవాడు. ఇప్పుడు కంప్యూటర్లు వచ్చి అప్పుడంతా ఫైల్లే ఎత్తుక్కుని 11:30 ఇంటికి వచ్చాడు. కడుపు మాడిపోతూ ఉండేది, తిట్లు తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఏమనలేము అధికారి, మూర్ఖుడు, కఠినుడు. ఒకసారి వైజాగ్ వచ్చినప్పుడు నా కఠినమంతా చూపించాను ఆయనకి. మరి అవకాశం ఒప్పుడే కదా, నా బాధ అడిగి చెప్పాలి కదా. వెంటనే ఇక మరి ఆయన అన్నాడు, సార్ నేను మీ బాస్ని, నేను ఇక్కడ ఆఫీస్కి వచ్చి ఉంటే నువ్వు నా దగ్గర నన్ను కలవడానికి రావంటే నేను 7 రోజుల ముందు లీవ్ అప్లై చేశాను, నిన్న ఎవడు రమ్మన్నాడు? తాళాలకుండా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి పని చూసుకోను. ఒప్పుకోలేదు అసలు, నేను అస్సలు అటెండ్ చేయలేదు. మా జిఎంకి ఫోన్ చేశాడు, చేసి చెప్పాడు, రంగారావు ఈజ్ అ వెరీ యారగెంట్ మ్యాన్ అని అన్నాడు. రంగారావు ఎలాంటి నువ్వే చెప్పావు నాకు, ఈలోపు యారగెంట్ ఎలాగయ్యాడు అన్నాడు. అంటే అసలు నేను వచ్చాను ఇక్కడికి ఆఫీస్కి, అసలు రెస్పాండ్ అవ్వలేదు, నాకు కనీసం ఎనిమిటీస్ ఇవ్వలేదు, నాకు రూమ్ బుక్ చేయలేదు, నాకు టికెట్ బుక్ చేయలేదు, నాకు ఇలా చేయలేదు అలా చేయలేదు అని నువ్వు ఆఫీస్ నువ్వు మద్రాసు వచ్చే తర్వాత చూసుకుందా అన్నాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసి మెమో ఇచ్చాడు, ఎక్స్ప్లెనేషన్ ఇమ్మన్నాడు. అప్పుడు నేను చెప్పాను, యాజ్ పర్ ద రూల్ నేను చేసింది న్యాయం, నువ్వు చేసింది అన్యాయం. నువ్వు నా మీద జులుం ప్రదర్శించడానికి, అధికారాన్ని ప్రదర్శించడానికి నేను సెలవులో ఉండేటప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ సపరేటెడ్ ఫ్రమ్ ద ఆఫీస్. నువ్వు నాకు జీతం ఇచ్చావా లేదన్న తర్వాత విషయం లీవ్ శాంక్షన్ చేశాడు బాస్. సో నేను నీకేం సమాధానం చెప్పక్కర్లేదు, నో క్వశ్చన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి నేను మళ్ళీ తిరిగి లెటర్ పెట్టాను. ఆ తర్వాత కంపెనీ మీటింగ్లో వాళ్ళు మమ్మల్ని పిలిచి నాకు చెప్పిన విషయం ఏంటంటే, నీకు ఎన్ని రూల్స్ అయినా తెలిసి ఉండొచ్చు, కానీ అధికారికి నువ్వు లోబడాలా వద్దా అని నాకు మందలించారు. మందలించి ప్రమోషన్ ఇచ్చారు, స్టేట్ లెవెల్ ప్రమోషన్ ఇచ్చారు. నేను అడిగాను, నువ్వు నన్ను ఎందుకు తిట్టావు, నాకు ఎందుకు ఇచ్చానంటే తిడితే ఆడి సాటిస్ఫై అవుతాడు, ఇస్తే నువ్వు సాటిస్ఫై అవుతావు అన్నాడు. నీ కఠినతకు కారణం చూస్తాడు దేవుడు. నువ్వెందుకు ఆ విషయాలలో అంత హృదయము కఠినపరచబడుతున్నావో ఆయన చూస్తాడు. అక్కడ నువ్వెందుకు రోషం కలిగి ఉన్నావో కూడా చూస్తాడు. మీరు దేవుని కొరకు అలా కొన్ని సందర్భాల మధ్య నిలబడ్డారా? కఠినతగా ఉండాలి, రోషంగా పనిచేయాలి ప్రభు కొరకు, అది అర్థం చేసుకుంటాడు. అందుకు నేను అభివృద్ధి పరుస్తాడు, అందుకు నేను పక్షంగా ప్రజల మధ్య నేను గణపరచడం ఆయనకి ఇష్టమయ్యింది. అందుకే అంటాడు ఆయన, ఎందుకు నేను ఎంత కఠినంగా ఉన్నాను అని అంటే, ఆయన దహించు అగ్నిగా ఉంటూ కూడా రోషము కలిగి దేవుని కొరకు బ్రతకడం చూపించాడు. దేవుడే రోషమై ఉన్నప్పుడు దేవుని ప్రజలు ఎలా ఉండాలి? ఇంకెంత రోషంగా బ్రతకాలి? రాజీ పడటం అవసరం, కంప్రమైజ్ అవ్వటం అవసరం, కానీ అట్ ద సేమ్ టైం రోషం లేకుండా అలా నువ్వు లోబడిపోవటం దేవునికి ఇష్టం కాదు. ఆ రెండింటి మధ్యలో నీవు చక్కటి క్రమాన్ని అలవాటు చేసుకుని ఆ పద్ధతి ఏదైతే ఉందో ఆ సంపూర్ణమైన నియమంలోకి మనం లోబడాలి. ఎందుకు అని అంటే ఆయన చెప్పాడు చూడండి, అక్కడ 15వ వచనం ద్వితీయోపదేశ ఖండం 4:15 నుంచి మనకి ఆ విషయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. హోరేబ్లో అగ్నిజ్వాలల మధ్య నుంచి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపాన్ని, ఫస్ట్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవుని దగ్గర ఏం చూడలేదంట, దేవుడు గాడ్ అనేటువంటి ఏ ఇమేజ్ని కూడా నువ్వు చూడలేదు. ఇమేజ్ చూడనప్పుడు దేవుడు ఎందుకు ఆ విషయాలలో మనకు హెచ్చరికిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఇమేజ్ చూడలేదు కావున మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతువు ప్రతిమనైనను, దేన్ని గుర్తుపెట్టుకోండి, జంతువు, ఆకాశం మందు ఎగురు పక్షి ప్రతిమ కానీ, నేల మీద పాకు పురుగు కానీ, నీళ్ల యందల చేప ప్రతిమ కానీ, ఆడ బొమ్మ కానీ మగ బొమ్మ కానీ, ఏ స్వరూపము అంట విగ్రహము మీ కొరకు చేసుకొనుకున్నట్లు. ఇంకా ఉంది అక్కడ, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలగు, ఆకాశ సైన్యం మొదలగు వాటిని నమస్కరించుటకు, పూజించుటకు ఏం చేయాలి? నీ హృదయాన్ని ప్రేరేపించబడినకుండా బహు జాగ్రత్త పడి, బాగా జాగ్రత్త పడాలి. దేవుడు ఏ స్వరూపాన్ని మనకు చూపించలేదు, ఏ స్వరూపంతోనూ ప్రత్యక్షం అవ్వలేదు, ఏ రూపములోనూ మనుషులకు కనపడలేదు. అగ్ని మండు చూడను కానీ పొద కాలిపోలేదు. ఆ మధ్యలో నుంచి దేవదూత స్వరం వచ్చింది. సో దేవుని యొక్క పద్ధతులు రూపము తెలియనప్పుడు నువ్వు రూపాన్ని క్రియేట్ చేసేదే దేవుడు అని అంటే దేవునికి బాధ కలిగించింది. అర్థమైందా? ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. పెళ్ళయింది, చాలా గ్రాండ్గా పెళ్లి జరిగింది, చక్కగా ఫోటోలు తీశారు, వీడియోలు తీశారు, వారం అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, వీడియోలు వస్తాయి, ఫోటోలు వస్తాయి అని అందరూ ఎదురు చూస్తున్న తర్వాత సావు కవర్ చల్లగా చెప్పాడు, మెమరీ కార్డు కరప్ట్ అయిపోయిందని, మొత్తం వీడియో ఫెయిల్ అయిపోయిందని చెప్పాడు. ఇప్పుడు రుజువులు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. తీసిన అట్టహాసంగా మన ఫోటోలు స్టిల్లే గుర్తున్నాయి, మనకి ఫోటోలు లేవు. ఆ తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టేసిన తర్వాత ఆ తండ్రి ఆ అమ్మగారి ఫోటో, అమ్మ ఫోటోలు తీస్తే పోతనే కదా, ఎందుకులే మనమే బొమ్మ వేయించేద్దామని చెప్పి ఒక బొమ్మ వేయించాడు. ఆ బొమ్మ మా ఆవిడ ఇలా ఉంటుంది వేయమని ఆర్టిస్ట్కి చెప్పాడు, ఆడ వేసాడు బొమ్మ. ఆ బొమ్మను తీసుకొచ్చి కొడుకు చూపిస్తుంటే తల్లి చూసింది, ఎవరిది బొమ్మని అడిగింది. అదేంటి నీ బొమ్మ అని అడిగింది, నేను ఒకలాగుంటే ఇక్కడ ఒకలాగుంది ఏంటి అన్నాడు. నువ్వు ఇలాగుంటావు అని చెప్పాను, ఆడు ఇలాగ వేసాడు అన్నాడు. తల్లి కోపం వస్తుంది రాదా, నువ్వెవరు చెప్తున్నావు తల్లిని, మీ అమ్మరా అని ఎవరికి చూపిస్తున్నావు? కొడుక్కి. ఆ సొంత కొడుక్కి తల్లి ఎలాంటిదో పక్కన బుళ్ళో పెట్టుకుని ఒక రూపాన్ని తీసుకొచ్చి ఇదే నీ తల్లి అన్నాడు అనుకో, ఆ తండ్రికి కష్టమే, ఆ బిడ్డకి కష్టమే, తల్లికి కష్టమే. ఆ రూపమే దేవుడు ఏర్పాటు చేయబడినప్పుడు నువ్వు ఒక రూపాన్ని ఇచ్చేది దేవుడు అంటే ఎలాగవుతుంది? అందుకే యేసుప్రభు కాలంలో ఫోటోలు లేకుండా చేశాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఫోటో పెడితే ఏమనాలి? తయారు చేసిన రూపము. శిలువులు ఉన్నాయా? బోల్డ్ శిలువులు ఉన్నాయి అక్కడ గొల్గొతాలో. నువ్వు ఆ శిలువును ఎవడో పూజ చేస్తే తిడతాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఎవడైనా శిలువు పెట్టుకున్నాడంటే ఆయన ఎంత అసహ్యంగా చూసుకున్నా అంత అసహ్యం చూసుకుంటారు. ఇప్పటికీ ఎవడైనా గొలుసులు కానీ టాటూలు కానీ వేసుకున్న ఇజ్రాయెల్ ప్రజలను చూసినట్టే వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు, ఎందుకంటే ఆడు సాతాను సంబంధం అర్థం. ఎందుకు? వాడి ఒంటి మీద పచ్చ విగ్రహం ఉంది, బొట్టు ఉంది, ఒక లాకెట్ ఉంది, అందుబట్టి వాళ్ళు ఎవరు దగ్గరికి రానివ్వరు. అలాంటిది మనం ఈరోజు దాన్ని ఏం చేసుకుంటున్నాం? ఎంత ఆనందమో, మెళ్ళలో శిలువు ఉంటే అదేదో రక్షణకు సూత్రంలాగా, ఆడేదో బిళ్ళ వేసుకున్నాడు మన మీద వేసుకున్నట్టు. దేవుని పక్షంగా ఏ స్వరూపము చూడలేదు కాబట్టి నువ్వెప్పుడూ కూడా ఏ బొమ్మని నువ్వు పెట్టుకోవటానికి అది నువ్వు చేస్తే దేవునికి ఏం కలుగుద్దట? రోషం కలుగుద్ది. దేవునికి రోషం కలిగించే పద్ధతి ఏంటో తెలుసా? విగ్రహ ఆరాధన. విగ్రహ ఆరాధనకు కారణమయ్యేటువంటి ఆ రూపాలు ఏవి చేసినా దేవుడు చూసుకోమని చెప్పాడు. 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనంలో, నాలుగు 23, మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన ఏంటి నిబంధన? ఇందాక మనం చదివాం, నీకే రూపమైనను నువ్వు తయారు చేసుకోకూడదు, బొమ్మలేవి పెట్టుకోవద్దు. నిబంధనలు ఇచ్చాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, అది మీరడానికి నీకు అవకాశం లేదు. ఒకవేళ చేసావనుకో, 25వ వచనంలో చూసినట్లు ఆయనకి ఏం కలుగుద్ది? కోపము. రోషం కలిగిన దేవుడు కాబట్టి ఆయనకు కోపం కలిగి ఏం చేస్తాడో తెలుసా? 25వ వచనంలో ఉంది, పిల్లలను కని ఆ దేశమందు మీరు బోధించాలి, లేకపోతే చాలా పరిస్థితుల్లో దేవుడికి కోపం పుట్టించి ఆయన కనులు ఎదుట కీడు చేసిన ఎడల. కోపం చేయొద్దు. నీ తరానికి నువ్వు ఏ రకమైన విగ్రహాలను బొమ్మలని పరిచయం చేయొద్దు. ఎలాంటి పరిస్థితులు చేయడానికి ఉపయోగపడదు. ద్వితీయోపదేశ కాండంలోనే 5వ అధ్యాయంలో 7 నుంచి 9వ వచనంలో మళ్ళీ మనకు ఆ హెచ్చరికలు, ఆజ్ఞలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఆయన చెప్పాడు, దేవుని దాసుల గృహమైన ఐగుప్తులను తీసుకొచ్చేది యెహోవా నేనే, నేను తప్ప నీకే దేవుడు ఉండకూడదు. ఒకవేళ ఏమైనా మీరు చేశారనుకోండి, తల్లిదండ్రుల దోషాన్ని 3-4 తరాల వరకు వేసేస్తాను. ఒకవేళ గైకొన్నారనుకోండి, 1000 తరాల వరకు నేను మిమ్మల్ని కరుణిస్తాను. ఎందుకు ఆ విషయంలో మీకు ఖచ్చితమైనటువంటి ఒక ఆజ్ఞ ఇవ్వబడింది అని అంటే, పొరపాటును కూడా, సరదాకి కూడా, ఆలోచనకు కూడా, ఎవడో ప్రేరేపిస్తే ప్రేరేపించాడని కూడా మనం ఈ పని చేయడానికి కుదరదు. ఏ విగ్రహాన్ని మనం పెట్టడానికి కుదరదు స్పష్టంగా అని చెప్పేశాడు. 6వ అధ్యాయం 15వ వచనం చూడండి, ద్వితీయోపదేశకాండము Deuteronomy 6:15, నీ మధ్యను నీ దేవుడైన యెహోవా రోషము కలిగిన దేవుడు గనుక నీ దేవుడైన యెహోవా కోపాగ్ని ఒకవేళ నీ మీద రగులుకొని దేశంలో ఉండకుండా నిన్ను నశింపచే. చాలా రోషం కలిగిన దేవుడు అగ్నిని పంపగలడు, మిమ్మల్ని కాల్చేస్తాడు, జాగ్రత్త, ఆయన దహించు అగ్ని అని ప్రతిసారి మనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రిఫరెన్స్ చదివాక మరి దాన్ని చదువు. నహూము గ్రంథంకి రండి, 1వ అధ్యాయము దొరుకుద్దా బైబిల్లో? నహూము ఎక్కడ ఉంటాడు? నహూము గ్రంథము మీకా గ్రంథం తర్వాతే ఉంటుంది, తీసారా? 1వ అధ్యాయంలో నేను చదువుతుంటే నాకు చాలా విచిత్రంగా అనిపించింది. 2వ వచనం నుంచి చదువుతున్నాను, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు, యెహోవా ప్రతీకారము చేయను, ఆయన మహోగ్రత గలవాడు, యెహోవా తన శత్రువులను ప్రతీకారము చేయను. నహూము 1వ అధ్యాయము 2వ వచనం, తనకు విరోధులైన వారి మీద కోపము ఉంచుకొనును, యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా బహం. ఏంటండి ఇప్పుడు ముందేం చెప్పాను మీకు? ఏ డ్యూయల్ క్యారెక్టర్ కదా, మనం మాట్లాడుకునేటట్టు రకరకాల విషయాలు. అప్పుడే నవ్వుతాడు, అప్పుడే కోపడుతుంది, ఇది ఏంటండి అన్నాడు. ఈయన ఏంటంటే ఏం చెప్పుకుంటూ వచ్చాడు ఆయన, మళ్ళీ దీర్ఘశాంతం. అక్కడ ఏమన్నా కోపం చూడు ఊరుకోడని చెప్పాడు, ఇక్కడ దీర్ఘశాంతం అన్నాడు. అసలు ఈ వచనాలు చదువుతుంటే ఈ 1వ అధ్యాయం అంతా అలాగే ఉంటుంది. దేవుని యొక్క 2 రకాలను చూపిస్తున్నాడు, ఆయన దీర్ఘశాంతము, ఆయన కృప, ఆయన కాఠిన్యము, ఆయన ఉగ్రత. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడూ ఒకేలాగ ఉంటాడు. ఏంటి ఎప్పుడు ఒకేలాగంటే? ఎలాగా? ఇటు కోపం కలిగి ఉంటాడు, ఇటు ప్రేమ కలిగి ఉంటాడు. మరి నువ్వెప్పుడు ఎలా ఉండాలి? అటు ఇటు ఉండడానికి కుదరదు, నువ్వు మధ్యలో ఉండాలి. ఆయనకు నచ్చిన పద్ధతి ఏదైతే ఉందో, ఆయన మెచ్చుకునే పద్ధతి ఏదైతే ఉందో, ఆయన ఎలా ఉంటే నీకు సంతోషంగా ఉంటానని చెప్తే ఆ పద్ధతిలో చేయాలి. వ్యతిరేకంగా చేసేవనుకో, ఆ సెకండ్ ప్రిన్సిపల్స్ అప్లై అయిపోతాయి, ఉగ్రత, కోపము, అగ్ని అవన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ప్రిన్సిపల్కి వచ్చావనుకో, గాడ్లీనెస్ అంతా, డివైన్నెస్ అంతా నీ మీదకి బ్లెసింగ్స్ అనేది దిగి వస్తాయి. సో ఈ రెండింటిలో ఏం చేయాలనేది డెసిషన్ నీదే. దేవుడి నీకు మీరు ఏమైనా డ్యూయల్ క్యారెక్టర్ అని చెప్పకండి. దేవుడు ఏంటి ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని వాక్కండి. దేవుడు ఎప్పుడూ ఒకేలా ఉన్నాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారలేదు, మార్పు లేదు, మార్చలేవు, మారనివాడు. కాబట్టి నువ్వు అర్థం చేసుకునే పద్ధతే కరెక్ట్గా ఉన్నాను. నేను దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచానా? దీవెనలన్నీ నేను తప్పు చేశానా? హెచ్చరికలన్నీ నా మీద పడిపోతాయి. ఏ విగ్రహానికి సంబంధం మీద కూడా మనం పని చేయటానికి వీల్లేదని చెప్తున్నాడు. అయితే యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 8వ వచనంలో ఆయన చెప్తున్నాడు, Isaiah 42:8, 42:8, యెషయా గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నీ నా మహిమను నేను ఇచ్చేవాడను కాదు, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఎదుట విగ్రహం ఎక్కడన్నా మీరు పెట్టారా? విగ్రహాన్ని చూశారా? విగ్రహంతో ఆలోచన చేశారా? ఆయన రోషము మీ మీద పడిపోద్ది అంతే. ఏ పరిస్థితుల్లో కూడా మనం అది చేయటానికి వీల్లేదు. ఎలా వీల్లేదు అనంటే, ఆయన చెప్తున్నాడు కదా, నా మహిమను నేను ఇంకొకటికి ఎవరికి కూడా ఇవ్వను, నాకు రావాల్సినటువంటి ఘనత ప్రభావాలను నేను ఇంకొకరికి ఇవ్వను అని అంటున్నాడు. అంటే ఆ సర్వాధికారి అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వసృష్టికి ఆధారభూతుడైన దేవుడు, దానిని నేను చేశాను కాబట్టి నాకు దాని మీద అధికారం ఉందని చెప్పడం ఉద్దేశం. అంతేగాని మీ డిమాండ్స్ అన్నింటిని బట్టి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఆయనకు బానిసరిగా చేసుకోవాలని ఆలోచన కాదు. ద వన్ హూ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్, హీఈస్ ద హ్యావింగ్ అథారిటీ ఓవర్ ద హెవెన్ అండ్ ఎర్త్. అందుకని ఆయన చేశాడు అనే విషయం నీకు అర్థమైతే తప్ప, నేను ఆయన చేసిన పనివాడనని తెలిస్తే తప్ప, మట్టి కుమారవనితో ప్రశ్నించదు అనే విషయాన్ని నీకు అర్థం చేసుకుంటావు. అందుకు ఆయన ఆ మాట చెప్తున్నాడు, నేను నాకు ఇవ్వాల్సినటువంటి మహిమను నేను ఎవరికి కూడా ఇచ్చేవాడిని కాదు అని చెప్పాడు. అందువల్ల మరొకసారి 39:25 ఎహెస్కేల్ గ్రంథం చూద్దాం. ఎహెస్కేల్ 39:25, ఎహెస్కేలు 39:25, ఎజ్కియల్ గ్రంథము 39:25. కాబట్టి ప్రభువుకు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన ఏం కలిగినాడు? ఆయన నామమును బట్టి కూడా ఎలా ఉన్నాడంట? రోషం కలిగినవాడట. ఆయన ఎంత రోషం కలిగిన వాడో, ఆ రోషం కలిగినటువంటి ఆ దేవుని అగ్ని మన జీవితం పట్ల కూడా ఆయన చూపించాలని ఆశపడుతున్నాడు. ఆయన నమ్మినటువంటి ప్రజలుగా నువ్వు గనక నిజమైన రోషం కలిగి నువ్వు జీవిస్తానంటే నీ పక్షంగా అగ్ని కురిపించేస్తాడు. ఏలియా, ఎలీషా, ఇర్మియా, ముఖ్యంగా ఈ ప్రవక్తలైనటువంటి ఏలియా, ఎలీషాల మధ్యలో దేవుడు చేసిన ప్రతి కార్యం ఏంటంటే తెలుసా, వాళ్ళు రోషం కలిగిన వాళ్ళు దేవుని కొరకు. ఏలియా అనేవాడి గురించి చెప్పేస్తాడు, రోషం కలిగిన వాడు నా కొరకు ఉన్నాడు అని చెప్తాడు. ఏంటి ఆ రోషము? బాప్తిజం ఇచ్చి యోహాను రోషం కలిగినవాడు, యేసు రోషం కలిగినవాడు, ఇర్మియా ప్రభు కొరకు రోషం కలిగినవాడు, ఎస్కేలు రోషం కలిగినవాడు, యెషయా రోషం కలిగినవాడు, ఏర్పాటు చేసుకున్న ఆమోసు రోషం కలిగినవాడు. ఏంటి వీళ్ళు ప్రవక్తలందరి యొక్క గొప్పతనం ఏంటి? వాళ్ళు దేవుని లక్షణమైన రోషాన్ని వాళ్ళ జీవితాలలో పెట్టుకున్నారు, అందుకు అది మాదిరిగా నిలబడింది. కాబట్టి నిజమైనటువంటి రోషం కలిగిన పరిశుద్ధ దేవునికి తగిన రీతిగా మనం నిలబడడానికి ప్రయత్నించాలి. నేను మీకు కొన్ని ప్రత్యేకమైన విషయాలు నేర్పిస్తున్నాను. దేవుని కొరకు మీ విశ్వాస జీవితాలను చాలా జాగ్రత్తగా కాపాడుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. 1, దేవుని కొరకు కాకుండా దేనికైనా నువ్వు గొప్పదనాన్ని కానీ శక్తిని కానీ వ్యక్తి కానీ నువ్వు ఏర్పాటు చేస్తే, ఆపాదిస్తే, జాగ్రత్త, మళ్ళీ హెచ్చరిక చేస్తున్నాను. ఇప్పుడు మొదటి విషయం రాసుకోండి, దేవుని యొక్క బలము, జాగ్రత్తగా వినండి, ఏంటి? దేవుని బలము. 2, దేవుని శక్తి, దేవుని నడిపింపు, దేవుని నిబంధన, దేవుని ఆదరణ, దేవుని ప్రేమ, దేవుని సహాయం. ఎన్ని చెప్పాను? 7 విషయాలు చెప్పాను. చదువుకున్న వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నం చేస్తే రేపు పొద్దున్న ఎప్పుడన్నా మీరు చచ్చిపోయినా మీ పుస్తకాలు మీ పిల్లలు చదివితే, అమ్మో మా అమ్మకి చాలా విషయాలు, మా నాన్నకి చాలా విషయాలు నేర్పించాడని అర్థమవుతుంది. మీ బుర్రల్లో దాచుకునేంత కంప్యూటర్ మెమరీలు మీకు లేవని నాకు తెలుసు. రేపు అడిగితే నిన్న ఏం చెప్పానంటే ఈరోజు మీకు చేత కాదు. కనీసం ఎక్కడైనా ఉంటే ఆ పుస్తకం పట్టుకుని వెళ్ళండి, నేర్చుకోండి, రాసుకోండి. అది రాయటం ద్వారా మీకు ఒక అభ్యాసం, ఆ అభ్యాసం ద్వారా మీకు గుర్తుంటుంది. అంతేగాని వినే మేధావులు ఎర్రోళ్ళు అయిపోతారు, జాగ్రత్త. 7 విషయాలు చెప్పాను. మొదటిది బలము, 2 దేవుని శక్తి, 3 దేవుని నడిపింపు, 4 దేవుని నిబంధన, 5 దేవుని ఆదరణ, 6 దేవుని ప్రేమ, 7 దేవుని యొక్క సహాయం. ఈ 7 విషయాలలో ఏ విషయంలోనైనా నీకు అపనమ్మకం కలిగితే, డౌట్ కలిగితే, 7 విషయాలు గుర్తొస్తున్నాయి మళ్ళీ ఏమిటో మళ్ళీ చెప్పు. దేవుని బలము నువ్వేమైనా శంకించినా, దేవుని శక్తిని నువ్వేమైనా తక్కువ అంచనా వేసినా, నడిపింపుని నువ్వు పట్టించుకోకపోయినా, లేకపోతే ఆలోచించకపోయినా, లేకపోతే జరుగుతున్న గమనించకపోయినా, నిబంధనను మర్చిపోయినా, దేవుని ఆదరణ కనుక నువ్వు తీసుకోలేకపోయినా, ప్రేమను కనుక నువ్వు పట్టించుకోకపోయినా, సహాయానికి నువ్వు పొందుకోలేదు అని నువ్వేమైనా అపనమ్మకం కలిగి ఉన్నా, భయము కలిగి ఉన్నా, ఆందోళన కలిగి ఉన్నా, నీవు నీ దేవునికి రోషం కారకుడు అవుతావు. వీటిలో ఏ పని నువ్వు చేసినా, అంటే దేవుని పద్ధతి ప్రకారం వీటిలో మేము పూర్తిగా నేను దేవుని మీద ఆనందించాలి, దేవుని మీద ఆనుకోవాలి, దేవుని కొరకు ఆ విషయాలు నేను నమ్మాలి, చిన్న డౌట్ వచ్చినా నీ ప్రవర్తన మీద దేవునికి రోషం కలుగుద్ది. అగ్ని కురుస్తుందా లేదా అది నీ ప్రవర్తన, నీ యాటిట్యూడ్ మీద అది పడిపోద్ది. కాబట్టి నువ్వు ఈ డౌట్ ఎక్కడ చిన్న పాయింట్ నీకు వచ్చినా సరే నీ మీద ఫైర్ ఆఫ్ స్పిరిట్ పడిపోద్ది, జాగ్రత్త. ఇప్పుడు ప్రతి సమయంలో కూడా మనకి ఇప్పుడు దేవుని బలము, దేవుని శక్తి, దేవుని నడిపింపు, దేవుని నిబంధన, దేవుని ఆదరణ, ప్రేమ, సహాయము, నాతో నేను ఎప్పుడు ఆనందించేవాడిగా మారితేనే నేను దీని విషయంలో దేవుని యొక్క సంతోషాన్ని చూడగలుగుతాను, ఆయన కృపను పొందుకోగలుగుతాను. ఏ చిన్న డౌట్ వచ్చినా, మళ్ళీ చెప్తున్నాను, అపనమ్మకం వచ్చినా, భయం వచ్చినా, అవిశ్వాసం వచ్చినా, ఆందోళన కలిగినా, నీ జీవితంలో మాత్రం దేవుని ఉగ్రత పడద్ది. నిజం చెప్తున్నాను, ఈ ఏడు విషయాలలో మీలో మనలో వాక్యం వింటున్న మనలో చాలామంది దేవుని మీద నీకు తప్పు అభిప్రాయం కలిగి ఉంటారు. ఎక్కడో చోట సమ్ ఆఫ్ ద ప్లేస్ ఆ డేంజరు నీ జీవితం అంతటి మీద పడిపోద్ది. జాగ్రత్త, చిన్న విషయంలో నేను ఎక్కడో చోట పడిపోద్ది అది. నీవు నీకు పడింది కాక నీ నెక్స్ట్ జనరేషన్కి పడింది, నీ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి పడిపోద్ది. తండ్రివి నువ్వు ఈ విషయంలో దేవుని యొక్క నడిపింపు నీకు తెలియలేదనుకోండి, నమ్మలేదు అనుకోండి, ఎదురు చూడలేకపోయావు అనుకోండి, జరుగుతున్న దానిలో దేవుని నడిపింపును నువ్వు పట్టించుకోలేదు అనుకోండి, నీ పిల్లలకి దేవుడి గురించి చెప్తావా లేకపోతే బలం గురించి నేర్పిస్తావా? ఆడికి చదువు మీద నమ్ముతావు, ఉద్యోగం మీద నమ్ముతావు, వ్యాపారం మీద నమ్ముతావు, డబ్బును నమ్మిస్తావు, ఇంకేదో నమ్మిస్తావు, కానీ దేవుడిని ఆడికి ఆ నడిపింపుని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు, బికాస్ నువ్వు దాన్ని నమ్మలేదు. కాబట్టి నీ తరం అంతటి మీదకి దేవుని ఉగ్రత పడద్ది. నువ్వేం చేసుకో, నువ్వెంత భక్తిగా కనపడి వేషాలయ్యి, ఈ వేషాలు దేవుడు చూడు. ఎందుకు మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు అంతరంగం చూస్తాడు. లోపల నువ్వేం వేషాలు వేస్తున్నావు తెలిసిపోదు. జాగ్రత్త. అందుకే చాలామంది మీ తల్లిదండ్రులైనటువంటి వారు, కుటుంబీకుల్లో పెద్దలైనటువంటి వారు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి మనం అందించలేం, వాళ్ళు నమ్మరు. తల్లిదండ్రులు బాగానే నమ్ముతారు, పితరులు బాగానే ఉంటారు, ఈ లోవర్ జనరేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళకి మీరు ఎన్ని చెప్పినా, అమ్మా మీ భక్తి మీరు చేసుకో, తాతయ్య నీ ఎదురు నువ్వు ఉండు, నన్ను లాక్కో, ఈ కంపు క్రైస్తవులకు దోచుకో, నన్ను దూరంగా పెట్ట అనేస్తారు. వాళ్ళకి మీరు ఎంత చెప్పినా కొన్నిసార్లు అభ్యంతర పడరు, కానీ ఫాలో అవ్వరు. ఎందుకు ఫాలో అవ్వరో తెలుసా? ఈ ఏడు విషయాలలో నీలో దేవుని సంపూర్ణమైన శక్తిని, నీ ప్రవర్తన అంతటి మీద నువ్వు దేవుని అధికారానికి ఒప్పుకోలేకపోయావు కాబట్టి నీ జనరేషను నిన్ను ఫాలో అవ్వదు. తప్పక ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం తరాలు మూడు నాలుగు తరాల వరకు నువ్వు ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జాగ్రత్త. రెండో విషయం చెప్తున్నాను, దేవుని యొక్క ప్రతిరూపాన్ని, ద షేప్ అండ్ ఇమేజ్, దేవుని ప్రతిరూపాన్ని వ్యక్తులకు కానీ, జాగ్రత్తగా వినండి, వ్యక్తులకు కానీ వస్తువులకు కానీ కట్టడాలకు కానీ పరిచర్యలకు కానీ బిరుదులకు కానీ ఆస్తులకు కానీ నువ్వు ఆపాదిస్తే, ఐ రిపీట్, దేవుని యొక్క రూపాన్ని ఈ ఆరు విషయాలలో నువ్వు ఎవరికైనా ఇచ్చావంటే చూసుకో. నెంబర్ వన్, వ్యక్తులు. వ్యక్తులు అంటే ఎవరు? మనుషులే. కొన్నిసార్లు మాకు ఎలా చెప్తారంటే, గొప్ప దైవజనులు మన మధ్యలోకి వచ్చారండి. ఎలా ఉంటాడా, ఇంకేమైనా ఇంకో చెయ్యమైనా ఎక్స్ట్రా ఉంటుందా అని నేను వెళ్తాను దగ్గరికి. ఆ సూట్ కింద గౌన్ కింద ఏమైనా ఉన్నాయి తర్వాత తీస్తాడేమో అంటే, ఎప్పుడు అలాగే ఉంటాడు బయటికి వెళ్ళేటప్పుడు కూడా. అండ్ ఏంటి ఇడ్లో గొప్ప అని అంటే, ఎవరిచ్చారు గొప్ప? ఆయన ఇచ్చుకున్నాడా మనం ఇచ్చుకున్నామా? దేవుని యొక్క శక్తి అతని మీద ఉంది అని చెప్పడం వేరు, ఇతడు దేవుని శక్తివంతుడని చెప్పడం వేరు. ఎవరి మీద చెప్తున్నావు? వ్యక్తిని ఏం చేస్తున్నాను మీరు? దైవజనులు, గొప్ప దైవజనులు. నువ్వు ఎవరికైనా దేవుని ప్రతిరూపం పెట్టావా? నిన్ను బట్టి దేవునికి రోషం పుట్టదు. జాగ్రత్త. నెంబర్ టూ, వస్తువులు. చాలా సంబంధమైన విషయాలు. దేవుని యొక్క ప్రతిరూపాన్ని వస్తువులకు మార్చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తే ఈ ఖర్చీఫ్ పట్టుకెళ్ళి ఏమవుద్ది? దయ్యాలు పోతాయి, స్వస్థతలు వచ్చేస్తాయి, నీ ఇంట్లో దూత కార్యం చేసేస్తూ ఉంటుంది. కాబట్టి 50 రూపాయలు పెట్టి ఈ ఖర్చీఫ్ కొనుక్కోండి, ఈ నూనె డబ్బా కొనుక్కోండి, ఈ కాగితాలు కొనుక్కోండి, పెన్నులు కొనుక్కోండి, పుస్తకాలు కొనుక్కోండి, ఇంకేదో చెప్తే దేవుని యొక్క శక్తి బల ప్రభావాలు ఎవరికి మార్చేశారు? ఇప్పుడు వస్తువులకు మార్చేస్తావు. దేవుని ఉగ్రత నీ మీద దిగిపోద్ది. జాగ్రత్త. చాలామందికి నేను ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాపం కాలు ఇరిగిపోయింది, కాలు ఏమో కుర్చీ మీద పెట్టుకున్నాడు, కదలలేకపోతున్నాడు, అరుపులు కేకలు నొప్పికి, ఎందుకంటే డాక్టర్ ఇంకా రాలేదు, అప్పటికే 24 అవర్స్ అయిపోయింది, కాలు వాచిపోయి ఫుల్గా ఉబ్బిపోయింది. దాని మీద దహించు అగ్ని ఒక పక్క ఖర్చీఫు, బెల్లంపల్లి శారుణ్ ప్రవీణ్ కుమార్ ఖర్చీఫు, ఇంకా 8 ఖర్చీఫ్లు గుడ్లకు కప్పేసి దాని అంటే నూనె తడిపిసి ఉంది. నేనేమన్నా గ్లిజరిన్ క్లాత్లు ఏమైనా వేసారేమో వాపు తగ్గడానికి అనుకున్నాను. చూసి ఆడికి వెళ్ళగానే అదొక రకమైన నూనె కంపు రూమ్ అంతా. ఏంటిది అని అంటే, ఒలీవ్ ఆయిలు, కొబ్బరి నూనె, ఇంకెవడో ఏదో నూనె ఇచ్చాడండి, ఆ నూనె, అన్ని నూనెలు పోసేసి దాని మీద చెప్పాడు. మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు, ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటే, ఆపరేషన్ చేయాలన్నారండి. ఎందుకు? రాడ్లు, రెండు రాడ్లు పడతాయి అన్నారండి. కొట్లేసావు కదా, నూనె పోసావు కదా రాత్రి నుంచి. వీళ్ళు దేన్ని నమ్ముతున్నారు? ప్రార్థన నమ్మటం లేదు, ఖర్చీఫుల్ని నూనెల్ని నమ్ముతున్నారు. ఏం జరుగుద్ది? కాలు ఎంత ఉబ్బిపోయింది. నిజానికి దేవుని విషయాలలో వస్తువులకు నువ్వు ఆపాదించబడినప్పుడు వాటిలో లేదా అని అంటే నీ నమ్మకం పనిచేస్తుంది, నీ విశ్వాసం పనిచేస్తుంది తప్ప వాటిలో ఏముండదు. పవర్ ఏమి కాగితాల్లో గుడ్డల్లో కనపడదు, నీ విశ్వాసంలో పనిచేస్తుంది, అది నువ్వు నమ్మాలి. నా మూడోది, కట్టడాలు. పెద్ద పెద్ద బిల్డింగ్లో యేసుప్రభు ఉంటాడని దూరతారు చాలామంది. అద్భుతమైన కట్టడము, దక్షిణ దేశంలోనే ఆసియాలో ఖండంలోనే అతి తక్కువ కాలంలో ఎంతో పెద్ద మందిరం అంటే ఏంటో చూడటానికి వెళ్ళిపోయి ఇంకెందుకు నాది ఇదే నా సావు అయితే ఇక్కడే అనుకుని దానిలో మునిగిపోవటం. దేవుడు మందిరంలో ఉంటాడా? హస్తకృతమైన ఆలయాల్లో నేను నివసిస్తానన్నాడా? కాబట్టి చాలాసార్లు ఏమనుకుంటాం, కట్టడాలు, మందిరాలు, బిల్డింగ్లు, సారీ, నాలుగు పరిచర్యలు, చాలా రకాల మినిస్ట్రీస్ ఉంటున్నాయి. ఈ రకరకాలైనటువంటి ఈ పరిచర్యలు చాలా విషయాలలో మనం చేసుకునేటప్పుడు వాటి మధ్య దేవుడు ఉన్నాడని, వాటితోనే దేవుడు పనిచేస్తున్నాడని చాలామంది చెప్తూ ఉంటారు. క్షమించండి, అలాంటి విషయాలు ఏం లేవు. నన్ను ఒక ఆయన ఒక పాస్ గారు ఒక వాక్యం చెప్పడానికి పిలిచి, ఆ ప్రదేశంలో మిమ్మల్ని ఎందుకు పిలిచాను తెలుసా అన్నాడు. ఎందుకన్నాను, ఎందుకనంటే మీరు సమర్పించుకున్న వాళ్ళు, అందుకే మిమ్మల్ని పిలిచానన్నాడు. సమర్పించుకోవడం అంటే ఏంటి అన్నాను. అని అంటే మీరు సమర్పించుకున్నారు కదండి ఏసనగారు కదా, ఆయన నీతిమంతుడు, ఆయనతో నన్ను పోలిస్తే ఏంటి, నేను ఎదవని ఆయన గురించి నాకు చెప్తే ఏంటంటే, అంటే ఏసనగారితో పోల్చడం కాదు పాస్టర్ గారు, మీరు ఫీల్ అవ్వకండి, ఆయనలాగా మీరు కూడా పెళ్లి చేసుకోలేదు కాబట్టి పిలిచానన్నాడు. చాలామందికి ఇదొక అపోహ. ఏంటి పెళ్లి చేసుకోకపోతే శక్తి నడుస్తుందా, ప్రభావం నడుస్తుందా, పాపం నడదా? బోల్డ్ పాపాలు ఉంటాయి హృదయాల్లో, అవి మీకు నాకు కనపడకుండా తెలసొక్కల కింద ముసుగులేసేస్తే అయిపోద్దా? దేవుడు హృదయం చూసినప్పుడు తెలిసిపోద్దా, దొరికిపోమా? మనుషులు నమ్ము, వాళ్ళు అన్నారు సమర్పించుకున్నారు కాబట్టి వీళ్ళ ప్రచర్య ప్రభావవంతంగా. దేవుడు అలాంటి ఏముండవు. నువ్వు మనుషులు సమర్పించుకున్నారని చెప్పి ముసుగులేసుకున్న వాళ్ళని నన్నులు చూసి దండాలు పెట్టేవేమో, అలాంటి ఏమవు. అలాంటి దానివల్ల దేవుడికి రోషం పడద్దు. జాగ్రత్త. బిరుదులు, డాక్టరు, రెవరెండు, బిషప్పు, ఇలాంటి చాలండి. నేను ఒక పాస్టర్ గారు చెప్తుంటే నాకు భయం వేసింది. ఆయన అన్నంట రెగ్యులర్గా వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు మదిన గారు అంటే వరుసకి. అక్క అంటాడు, అక్క ఏంటక్క ఏంటి బాగుందా ఎలాగుందనంటే, తమ్ముడు నువ్వు అక్కని పిలవకు రేపటి నుంచి అందంట. ఏమంటే నన్ను రెవరెండ్ చేశారు, నువ్వు కొంచెం జాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకుని పిలువు రేపటి నుంచి అందంట. ఏమని పిలవమంటారు అక్క అన్నాడంటే, నేను రెవరెండ్ని రెవరెండ్ అని పిలువు, గౌరవంగా పిలువు, అంతేగాని నన్ను పిలిచి ఇంతకుముందులాగా వచ్చేసి అక్క టీ పెట్టు అలాంటి పనులు మాట్లాడుకు, నేను ఇప్పుడు గాజోక్లో కొనుక్కున్నాను 12,000కి, నాకు పాస్టర్ ఉన్నాడు అక్కడ అమ్ముతున్నాడు డిగ్రీలు, నేను కొనుక్కున్నాను. సంఘాలలో ఉండేటువంటి జ్ఞానము కలిగిన వారు బైబిల్ చదివి ఆత్మను సంపాదించుకోండి, అంతేగాని పనికి మాలిన మనుషుల దగ్గరికి వెళ్ళి సర్టిఫికెట్లు కొనుక్కోమాకండి. ఆ సర్టిఫికెట్లు అమ్మేవాడు ఒక బ్రోకరు, దేవుని మనిషి కాదు. దేవుని సర్టిఫికెట్లు అమ్మమని చెప్పలేదు. పాప పరిహార పత్రాలు అమ్మినప్పుడు ఆ సమాజం అంతటి మీద తిరుగుబాటు వచ్చి మార్టిన్ లూథర్ బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈయన కోసం ఇంకో లూథర్ రావాలేమో. ఇలాంటి డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికెట్లు, డాక్టరేట్లు, బిషప్లు, రెవరెండ్లు అమ్మితే అనవసరమైన విషయాలకు పోయి మనుషులు బట్టి మనుషులు వెళ్ళిపోకండి. అలాంటి చాలా తప్పుడు పద్ధతులు. దేవుడు రోషం కలిగిస్తుంది. జాగ్రత్త. ఆస్తులను బట్టి దేవుని ప్రతిరూపాన్ని మార్చేస్తూ ఉన్నారు. ఆస్తులను బట్టి ఏమండి, నేను మీ దగ్గరికి రోజు వచ్చేటట్లుగానే నా డొక్కు సైకిల్, క్యారేజ్ సైకిల్ ఏమైనా మీరు పెడుతుంటే పడిపోతుంటే దానికి రబ్బర్ తాళ్ళు వేసి కొట్టుకుని రెగ్యులర్గా నా హవాయి చెప్పులు వేసుకుని వచ్చారనుకోండి, మీరు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు? ఈ వారం వచ్చిన కారు లేకుండా వచ్చే వారం నెలకు కారు, రెండు నెలలకు ఒక కారులో పట్టుకుని వస్తుంటే మీరు నన్ను ఎలా చూస్తారు? నేను దీవించబడ్డా కాదా? ఐఎమ్ బ్లెస్డా కాదా? సైకిల్ మీద వస్తే, కారు మీద వస్తే ఎందుకు? వస్తువులను బట్టి దేవుని ప్రభావము నా మీద ఆపాదించబడుతుంది. నన్ను బట్టి దేవునికి రోషం కలుగుతుంది. జాగ్రత్త. నమ్ముతున్న నిన్ను బట్టి దేవునికి రోషం కలిగిపోద్ది. జాగ్రత్త. దేవుడు రోషం కలిగిన దేవుడు అండి. నీ ఇష్టానుసారము నువ్వు దేని పడితే అని దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, మహిమ, ప్రభావాలని, బలాన్ని, ఆ గొప్పతనాన్ని దేనికి నువ్వు ఇచ్చినా దేవుడు ఊరుకోడు, ఏ జ్ఞానానికి ఇచ్చినా ఊరుకోడు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి విశ్వాస విషయాలలో. మూడో విషయం చెప్తాను, ఇవ్వకూడని ప్రాధాన్యతలు నువ్వు చేస్తే దాని విషయంలో కూడా దేవుని రోషం రగిలిపోద్ది. జాగ్రత్త. ఏంటి ఇవ్వకూడనివి? నువ్వు వాక్యానికి విధేయత అవ్వలేదు అనుకోండి, బైబిల్ చెప్తున్న వాక్యానికి నువ్వు లోబడలేదు అనుకోండి, అప్పుడు దేవునికి ఏం కలుగుద్ది నీ మీద? నేను చెప్తున్నాను ఇజ్రాయెల్ ప్రజలు మెడవంగంతరము, వీళ్ళు ఎంటలేదు, వీళ్ళు చంపేద్దాం అనుకున్నాడు, కాలిని ఎండలలో అరణ్యంలో స్నేహం చేసిన దేవుడే అరణ్యంలో రాలిపోయేలాగా చేశాడు. తిండి అని ఏడితే ఫుల్గా తిండి ఎట్టాడు, ముక్కుల నుంచి బయటకు వస్తుండగానే చంపేశాడు. ఏం జరుగుద్ది? అదే పరిస్థితి అంతా. దేవుడి వాక్యమునకు అవిధేయులైతే రోషం రగులుకుంటుంది. నెంబర్ టూ, ప్రార్థనను నువ్వు నమ్మకాన్ని ఇవ్వలేదు అనుకోండి, ప్రార్థించుట అంటే దేవునితో మాట్లాడడానికే నీవు నమ్మకం కలగలేదు అనుకోండి, దేవునికి రోషం పడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మాట్లాడితే, నువ్వు అడిగితే, నువ్వు చెబితే ఆయన వినాలనుకుంటాడు. నువ్వేమో అలా కాదండి నేను ఇంకోసారి చెప్పిస్తాను రండి అన్నావు అనుకోండి, మోషేనే మాట్లాడడానికి నెత్తి ఉండంటే నోరు ముసుకుని వెళ్ళి మాట్లాడి నేను మాట్లాడతాను అన్నాడు. ఒప్పుకోలేదు దేవుడు, తనతో మాట్లాడించుకున్నాడు. అలాగే ఈరోజు నీకు ప్రార్థన చేయటం రాకపోతే నువ్వు ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిచేది ప్రార్థన చేస్తే దేవుడే ఊరుకోడు. నువ్వే ఏడవాలి, నువ్వే మొర్ర పెట్టాలి, నువ్వే అంగలార్చాలి, నువ్వే కన్నీరు కార్చాలి, నువ్వే మొర్ర పెట్టి ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నువ్వు ఎలా ప్రార్థన చేసావు అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు చేసావో లేదనేది ఇంపార్టెంట్. నిజానికి ప్రార్థనలకు మాటలు వచ్చినాయా, భాషలు వచ్చినాయా, భాషలో కవిత్వాలు వచ్చినాయా, లేకపోతే పాటలు వచ్చినాయా, కీర్తనలు వచ్చినాయి, ఇవన్నీ ఆయన చూడండి. నీ హృదయం చూస్తున్నాడు. ద పెయిన్ అండ్ యగ్గుని, నీ హృదయంలో ఉన్న వేదనకు నువ్వు కాచే బాధ ఏంటో, ఆ పరిస్థితి ఏంటో చూస్తాడు ఆయన. అంతేగాని ప్రార్థనను నువ్వు నిర్లక్ష్యం చేసినా, ప్రార్థనను మరొకరి మీద నువ్వు ఆధారపడుతున్నావు. ఒక సిస్టర్ గారు మరి మధ్య దేవుని మందిరానికి రాలేదు, ఆవిడని అడిగాను. అడిగితే, పాస్టర్ గారు ప్రతి నెల మీరు నా కోసం ప్రార్థన చేస్తారని నాకు తెలుసు, నేను క్షేమంగా నా పనులు చేసుకుంటున్నాను అంది. నేను అడిగాను, నేను చేస్తానని నీకు ఆవిడ చెప్పాడు అని అంటే, నేను చేయకపోయినా నా పక్కన ఉన్న సిస్టర్ ఎప్పుడు ప్రార్థన చేస్తుందని నాకు చెప్తుంటుందండి ఫోన్లోని, అందుకని ఆవిడ చేస్తుంది కాబట్టి నేను ఆరామ్సే ఉన్నానంది. చాలామందికి ఇవాళ నువ్వు మీరు మాత్రం ఖచ్చితంగా ప్రార్థన చేయండి, మీరు ఎత్తిపెట్టుకోండి, మీ ఫ్యామిలీ ప్రేయర్లో పెట్టండి, మీ కన్యటి ప్రార్థనలో పెట్టండి, మీ ఉపవాస ప్రార్థనలో పెట్టండి, మేము ఫైల్లో పెడతామే, మీరు పెట్టండి పెట్టండి పెట్టండి. మీరు పెట్టకపోతే ఎవడు పెడతాడండి? నువ్వు చేయకుండా నన్ను చేయమంటావేంటి? ప్రతిసారి నువ్వు పెట్టుకో. అందుకే చెప్తారు చాలామంది అలాంటివి చెప్పే మాటల్ని, రోషం పుడద్దు దేవునికి జాగ్రత్త. విశ్వాసానికి రుజువులు చూసావనుకో దేవునికి రోషం పుడద్ది. ఫెయిత్ అంటే ఏంటి? నిరీక్షించబడి వాటి యొక్క లేనిది. మరి ఇప్పుడు నువ్వు రుజువులు కావాలన్నావు అనుకోండి, ఎలాగ ఉద్ది అన్నావు అనుకోండి, దేవునికి రోషం పుడద్దు. జాగ్రత్త, శూన్యంలో నుంచి సమస్తం చేశాడు అంతే. ఈరోజు నువ్వు తయారయ్యావంటే నీ శరీరంలో ఉన్న 206 ఎముకల దగ్గర నుంచి నీ శరీరంలో ఉన్న కోటాను కోట్ల దూరం కలిగినటువంటి ఆ రక్తనాళాల వరకు ప్రతి మెరకల్లో నువ్వు నడిచావు. ఒక అద్భుతం, ఒక బాడీ ఈరోజు ఊపిరి కదులుతూ ఉంది, రక్తం కదులుతూ ఉంది, శరీరం కదులుతూ ఉంది, నీకు బోల్డ్ అన్ని. నువ్వు అదే ఊపిరి పోయి రక్తం పోయి చనిపోయి అలా ఉన్నావు అనుకోండి, 10 నిమిషాల్లో పురుగులు వచ్చేది నీ బాడీలోకి. అప్పటి వరకు ఎక్కడ ఉన్నాయి అవన్నీ? నీ బాడీలో ఉన్నాయి. ఆరోగ్యవంతమైన శరీరానికి కారణమైన పురుగులు ఒక్కసారిగా నీ ప్రాణం పోగా ఏమయ్యాయి? నీ శరీరాన్ని తినేయటం భారణం. ఏంటి అది అద్భుతం! ఆ పురుగుల జీవితాన్నే నువ్వు ప్రేమిస్తున్నది. అవును, ఎందుకు? శూన్యంలో నుంచి తయారు చేసేటప్పుడు నీ గురించి మట్టిలోనే ఒక ప్రణాళిక పెట్టుకుని చేసుకున్నాడు, అరిచేతులతో తయారు చేసుకున్నాడు, చిక్కుకున్నాడు. అంత గొప్ప దేవుడు ఆయన నీ కొరకు చేసినటువంటి విశ్వాసపు క్రియలని నువ్వు రుజువులు కనుక చూడాలనుకుంటే, అనుమానిస్తే దేవునికి రోషం పడద్ది. జాగ్రత్త. 4, దేవుని స్థానంలో నువ్వు ఇంక దేన్ని పెట్టినా కూడా ఆయనకు కోపం పడద్ది. దేవుని స్థానంలో నువ్వు దేనికి పెట్టినా కూడా, మొన్న ఒక సహోదరుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు మేము ప్రార్థన చేసుకుంటున్న తర్వాత మా ఇంట్లో ఇప్పుడు చాలా నెమ్మది కలిగిందండి, మేము చాలా ఆదరణ పొందుతున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం, నిజంగా దేవుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు దొరికాడని మాకు గొప్ప ఆనందంగా ఉందండి అన్నాడు. నిజంగా ఈ మధ్యకాలంలోనే వాళ్ళ విగ్రహాలన్నీ తీసి పారేశారు, ఆ ఇంట్లో ప్రార్థన కూడా పెట్టుకున్నారు, చక్కగా దేవుని వాక్యం ఆ ప్రదేశం నుంచి ప్రకటించబడింది, అన్యజనులు వారు అందు బంధువులందరినీ పిలిపించారు, వాళ్ళు సాక్ష్యంగా విన్నారు. ఆ తర్వాత ఆయన చెప్తుంటే నేను ఇంట్లోకి వెళ్ళాను. సరేలేండి, బయట వీధిలో ప్రార్థన అవుతుంది, ఒకసారి లాస్ట్లో వచ్చే ముందు ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ప్రార్థనకు వచ్చినట్టుగా ఆయన అండి, రెండు లోపల రండి అన్నాడు. మేము సాధారణంగా నేను బెడ్రూమ్ వరకు వెళ్ళను, కాదండి మీరు లోపలికి రావాలని బలవంతం చేస్తే నాతో పాటు 10 మంది పిల్లలు అక్కడ ఉన్నవాళ్ళు కూడా, మీరు కూడా రండి అని బలవంతం చేసి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మేము ఇలా కళ్ళు మూసుకుని నిలబడి ప్రార్థన చేద్దాం అంటాడు. ఇక్కడ చేస్తారేటి? అక్కడికి రండి అన్నాడు. మళ్ళీ ఎక్కడికి రమ్మంటాడు ఈయనండి? ఎక్కడికి రండి అని. ఆ మూలకు రండి అన్నాడు. ఏ మూలక అన్నాడు? అక్కడ సిలువ వెండితో పెట్టేశాడు, అక్కడ బొమ్మలన్నీ తీసాడు. ఇప్పుడు ఏం బొమ్మ వచ్చింది? వెండి సిలువ వచ్చింది. దానికేమో వేలంగిని దగ్గర నుంచి తెచ్చిన క్యాండిల్ కింద నుంచి పైకి వెలుగుతుంది, అది పెట్టాడు. పెట్టి ఇక్కడ ప్రార్థన చేద్దాం రండి అన్నాడు. నేనేమో విగ్రహం గురించి చెప్పాను, అక్కడ అవి పోతే దేవుడు లోపల పనిచేస్తాడు, ఈడింట్లోకి వచ్చి ఆ విగ్రహం దగ్గర నన్ను మొక్కబడుతున్నాడు ఇప్పుడు. అలా కుదరదు భయ్యా, ముందు తీసేది పారాయన అంటే, అదేంటండి ప్రతిరోజు దానికి మొక్కుతుంటేనే మేము హాయిగా ఉన్నాం అంటూ వాక్యం ఏం చెప్పాడు తెలుసా? నశించిపోతున్న వారికి సిలువు గుర్చిన వార్త. నేను చెప్పిన వాక్యం నీకు ఎలాగ అర్థమైందా? అది ఇక్కడ చెప్పేస్తావా? ఏమిటయ్యా నీ భక్తి? నువ్వు నీకు ఎలాగ అర్థమవుతుందో, భక్తి తేడాగా ఉంది, తీసేయాలి, ఉండకూడదు విగ్రహాలు ఉండకూడదు అని చెప్పి. చాలాసార్లు ఆ విగ్రహం పెట్టంగానే అమ్మగారికి ముక్కుతాం వెళ్ళి. ఏ అమ్మగారికి? మొరి అమ్మగారికి, లేదా జోజప్పు గారికి, లేదా రాయప్ప గారికి, లేకపోతే ఎస్తేరమ్మ గారికి, లేకపోతే పునీత తెలీసమ్మ గారికి. ఏ అమ్మగారులోకి నొక్కినా దేవుని రోషం రగిలిపోద్దు. జాగ్రత్త, మనుషుల చేత చేయబడినది ఏది నువ్వు చెట్టానికి కుదరదు, దేనికి నువ్వు సగిలిపెట్టడానికి కుదరదు. అలాంటివి నువ్వు ఏది చేసినా, ఏ అది నీ మత విశ్వాసం కావచ్చు, అది నీ మత శాఖ కావచ్చు, కానీ నువ్వు విగ్రహం విగ్రహమే, అది ఏ విగ్రహమైనా దేవుడు ఊరుకోడు అంతే, అలాంటి వాటికి మొక్కడానికి కుదరదు. మరొక ఆయన చెప్తున్నాడు, 3 కుర్చీలు వేసాడు, 3 దాని మీద పెద్ద గుర్దు గుడ్డు ఉంది మొక్కములు క్లాతు. నేనన్నాను ఒక కుర్చీ తీయండి అన్నాను. మన పిల్లలకు తెలియక సీరియస్గా ఆడేమో దాని మీద కక్క ఎక్కడి నుంచి అరిచాడు అరిచాడు అండి, మైక్ కూడా లేదు, ఆటంబం పేలినంత సప్పుడు వచ్చింది, దుబేల్మని తుప్పడు తుల్లుపడిపోయి నిలబడిపోయి చచ్చిపోతావు అన్నాడు. ఏం చచ్చిపోతావు, ఎందుకు చచ్చిపోతావు? ఆ కుర్చీ ఎవరో తెలుసా? కుర్చీ లేవడాడు, కుర్చీ అది దాని మీద గుడ్డేసేవా తీసుకుర్చీ తీసుకుంటా. అయ్యగారిది ఒక కుర్చీ, తండ్రిది ఒక కుర్చీ, కుమారుడు ఒక కుర్చీ, పరిశుద్ధాత్ముడు ఒక కుర్చీ, నువ్వెవడో నాకెళ్ళిపోతాను. అయ్యగారు, ఏ అయ్యగారు? మా అయ్యగారు. ఎవడాడు అయ్యా? బైబిల్లో ఎవడన్నా అయ్యలు లేరు, అమ్మలు లేరు, నువ్వెవడో అయ్యి చెప్తున్నావు అని అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతా తెచ్చా కళ్ళు పోతారండి, చూద్దాం కళ్ళద్దలు తీసేస్తాను. పనికిమ్మాలి నువ్వు ఛాలెంజ్లు చేయకాయ. ఏంటా పని? విగ్రహ ఆరాధన. నువ్వు వండిన దాన్ని తీసుకెళ్ళి మూడు కప్పులు అక్కడ పెట్టడమా? ఏంటా పనులు? జాగ్రత్త, అవన్నీ దేవునికి వ్యతిరేకమైనవే, దేవునికి రోషం పుట్టిస్తాయి. నీ భక్తిలో నువ్వు అద్భుతాలు చూసావా, ఆశ్చర్యాలు చేసావు కాదు, నీ కుటుంబం అంతటి మీద కూడా దేవుని ఉగ్రత రగిలిపోద్ది. జాగ్రత్త, ఏ విగ్రహాన్ని నువ్వు పెట్టడానికి కుదరదు. దేవుని స్థానంలో ఎవరిని పెట్టడానికి కుదరదు. ఐదు, దేవుని మాట కంటే వ్యక్తుల మాటలు నమ్మినా దేవునికి రోషం కలుగుద్ది. దేవుని మాట కన్నా వ్యక్తుల మాటల నమ్మితే మీకు దేవుని యొక్క రోషము నీ మీద రగిలిపోద్ది. రోషం కలిగిన దేవుడు ఎలాగో చెప్తాను. పొరపాటున ఇక్కడ మీరు వాక్యం చెప్తున్నప్పుడు మీరు విన్నటువంటి దేవుని యొక్క మాటని ఒక వాగ్దానంగా తీసుకోవడం మానేసి ఆలీవాన చెప్పాడు అని నా మాటను తీసుకున్నావు అనుకోండి, నీకేమవ్వదు, వెళ్ళిపో అన్నానండి. నువ్వు ఎవరి మాట తీసుకుని వెళ్తావు? ఆలీవాన మాట. నిజంగా నీకేం అవ్వదు. ఎలాగ ఏం అవ్వలేదు అని అంటే ఆలీవాన చెప్పాడు అనుకోండి, దేవుని రోషం నీ మీద నా మీద ఇద్దరి మీద రగులుకుంటుంది. ఆలీవాన్ ఎవడు మధ్యలో చెప్పడానికి? నువ్వు ఆలీవాన మాట తీసుకోవడం ఏంటి? ఆలీవాన్ ఎవడు మనిషి కదా? నా మాట తీసుకో, దేవుని మాట తీసుకో, ఆయన నోటి మాట చేత కలిగిన దేవుని వాక్కును తీసుకో, ఆ వాక్కును పట్టుకో, ఆ వాక్కును నువ్వు నమ్ము. అంతేగా లేకపోతే దేవుని రోషం నీ మీద రగులుద్ది. జాగ్రత్త. నంబర్ సిక్స్, ప్రతి ఆత్మను నువ్వు నమ్మినట్లయితే దేవుని రోషం రగులుకుంటుంది. అందుకే ప్రతి ఆత్మలు, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోండి, లేకపోతే మోసపోతారు. అన్ని ఆత్మలు దేవునిలాగే కనపడతాయి, అందరూ దేవుని అభిషేకులాగే కనపడతారు. వాళ్ళు చేస్తున్నవి, చెప్తున్నవి, అన్ని చెందుతున్నవన్నీ దేవుడు దేవుని పద్ధతులాగే కనపడతాయి, కానీ ఆ ఆత్మలు ఏవి కూడా వాటిని నమ్మినా వాటిని వెంబడించినా మీరు కొంతమంది ఈ తల్లులు ఉంటారు. ఎవరంటే ఆ తల్లుల పేర్లు? ఆత్మీయ తల్లి, ఆత్మీయ చెల్లి, ఆత్మీయ తాత, ఆత్మీయ తండ్రి. ఇయే విగ్రహాలు. ఇలాంటివి ఏది నువ్వు వెంబడించి వాళ్ళ మాటలు తీసుకున్నా నీవు దీ జీతుల్లో దేవుని రోషపగ్ని కృమరించబడత. జాగ్రత్త. నంబర్ సెవెన్, ఆత్మకు లోబడక జ్ఞానంతో పరీక్షించిన దేవుని ఉగ్రత నీ మీద కృమరించబడుతుంది. పరిశుద్ధాత్మ కార్యాలకు సాక్ష్యాలు ఉండవు, రుజువులు ఉండవు, ప్రవచనాలకి నిదర్శనాలు ఉండవు, అద్భుతాలకి, స్వస్థతలకి, విడుదలకి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి శాస్త్రీయ దృక్పథాన్ని నువ్వు కలిగించలేకపోవచ్చు, కానీ వాటిని నువ్వు జ్ఞానంతో పరీక్షించాలని ప్రయత్నం చేస్తే దేవుని ఉగ్రత నీ మీద రగులుకుంటుంది. దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఈ విషయాలలో ఎప్పుడైనా యేసుని అంగీకరించకపోయినా, యేసుకు విధేయత చూపించకపోయినా, యేసు మాటలు ఒప్పుకోకపోయినా, యేసు మాటలు కానీ, యేసు అనుభవాలు కానీ, యేసు ఆజ్ఞలు కానీ, యేసు శాసనాలను కానీ, యేసు ద్వారా వినిన ఏ విషయమైనా వాక్యానికి వ్యతిరేకమైన పని నువ్వు చేసినట్లయితే దేవుని కోపాగ్ని నీ మీద రగులుకుంటుంది. ఎందుకు? నీ దేవుడు రోషము కలిగిన దేవుడు కాబట్టి నీ సాక్ష్యము నువ్వు ఎంత జాగ్రత్త కాపాడుకోవాలి? రోషంగా కాపాడుకోవాలి. లోకాచారాలను వెంబడించకూడదు, అన్యాచారాలను వెంబడించకూడదు, లోకమాలిన్యతను తీసుకోకూడదు. పరిస్థితులన్నింటిలో నువ్వు రోషముగా బతకడమే దేవునికి ఇష్టం. నీ దేవుడు రోషము కలిగిన దేవుడు కాబట్టి ఆ రోషము కలిగిన దేవునికి తగిన రీతిగా మనము రోషం కలిగి బ్రతుకుదాం. కడవరి కాలపు రోషపు క్రైస్తవ్యాన్ని చూపిద్దాం. మూర్ఖపు క్రైస్తవ్యాన్ని దాటి ఆత్మీయమైన రోషపు పద్ధతుల్లో క్రీస్తు చూపించిన మార్గాన్ని ఆత్మ ద్వారా నడిచి దేవుని దగ్గర నిలబడదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు. మా విశ్వాస